Gopi jana bala bhagiri varadhari
Gopi jana bala bhagiri varadhari
Yashodanandana jitamaranjana भगवत गीत की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय
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 श्रीमद् भगवद् गीता यदातदम् 6వ అధ్యాయం శ్లోకం సంఖ్య 8
జ్ఞాన
విజ్ఞాన తృప్తా ఆత్మా కూటస్థః విజితేంద్రియః యుక్తః ఇతి ఉచ్యతే యోగీ సమా లోష్ట్రా అస్మా కాంచనః జ్ఞాన విజ్ఞాన
తృప్తాత్మా
కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్ట్రాస్మ కాంచనః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్ట్రాస్మ కాంచనః జ్ఞాన విజ్ఞాన
తృప్తాత్మా
కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్ట్రాస్మ కాంచనః జ్ఞాన సంపాదింపబడిన జ్ఞానము చేతను విజ్ఞాన అనుభూతమైన జ్ఞానము చేతను తృప్త తృప్తి నొందిన ఆత్మ జీవి కూటస్థ ఆధ్యాత్మిక స్థితి ఎందున్నవాడు విజితేంద్రియ ఇంద్రియములను జయించినవాడు యుక్త ఆత్మసాక్షాత్కారమునకు అర్హుడు ఇతి అని ఉచ్యతే చెప్పబడును యోగి యోగి సమ సముడయుండును లోష్ట్ర గులకరాయి అస్మ రాయి కాంచన బంగారం. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి వాడై యోగి అనబడును. అట్టివాడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహమును కలిగి ఉండును. అతడు గులకరాళ్లనైనను రాళ్లనైనను లేదా బంగారమునైనను సమానముగా గాంచును. భాష్యము పరతత్వానుభవము లేనటువంటి కేవల పుస్తక పాండిత్యము నిష్ప్రయోజనమైనట్టిది. ఈ విషయమే ఇట్లు చెప్పబడినది. అత శ్రీకృష్ణ నామాది న భవేత్ గ్రాహ్యమింద్రియై సేవన్ముఖేహి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. శ్రీకృష్ణ నామము రూపము గుణము లీలల దివ్య స్వభావమును భౌతికత్వముతో కూడిన ఇంద్రియములతో ఎవ్వరూ అవగాహన చేసుకునలేరు. కేవలము దివ్యమైన భక్తియుక్త సేవ ద్వారా ఆధ్యాత్మికముగా పరిపూర్ణుడైనప్పుడే మనుజునకు ఆ దేవదేవుని రూపము నామము గుణము లీలలు వ్యక్తములగును. కృష్ణ భక్తి రసభావన శాస్త్రమే ఈ శ్రీమద్ భగవద్గీత. లౌకిక పాండిత్యము ద్వారా ఎవరును కృష్ణ భక్తి రసభావితులు కాలేరు. అందులకు శుద్ధాంతరంగునితో సహచర్యము అత్యంత అవసరము. అట్టి భక్తుడు శుద్ధమగు భక్తి యోగముతో సంతృప్తుడై ఇండుటచే కృష్ణుని కరుణ వలన అనుభవ జ్ఞానమును కలిగి ఉండును. అటువంటి అనుభవ జ్ఞానము చేతనే ఎవరైనను పూర్ణులు కాగలరు మరియు తమ విశ్వాసమునందు స్థిరులై నిలువగలరు. కాని అనుభవ జ్ఞానము లేక కేవలము పుస్తక జ్ఞానము కలవారు బాహ్య వైరుధ్యములచే భ్రాంతులను కలతనొందిన వారును కాగలరు. శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతిని పొందియున్నందున ఆత్మజ్ఞానము కలవాడే నిజముగా ఆత్మ నిగ్రహమును కలిగి ఉండగలడు. లౌకిక పాండిత్యముతో ఎట్టి సంబంధము లేనందున అతడు దివ్యస్థితిలో నెలకొని ఉండును. ప్రాపంచిక పాండిత్యము మరియు మనోకల్పనలు ఇతరులకు బంగారము వంటివైనను అతనికి మాత్రము గులకరాళ్ళు లేదా రాళ్లతో సమానమై ఉండును. విష్ణుపాదయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి విష్ణుపాదయ కృష్ణ ప్రేష్టాయ నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి మరియు విశేష శూన్యవాది పాశ్చాత్య దేశిత శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ధ్యాన యోగం. కృష్ణుడు ఇక్కడ చెప్తుంది ఈ అధ్యాయం ధ్యాన యోగం గురించి చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో ధ్యానం గురించి, ధ్యానం ఎలా చేస్తాం, ధ్యానం ఎలా చేస్తాం, కళ్ళు మూసుకుని రెండు చేతుల్లో ఇవి రెండు ఏళ్ళు ఇలా మూసేసి ధ్యానం చేసేస్తాం, అంతేనా? సరే, ధ్యానం ఎలా చేస్తాం అది ఓకే, మనకి బయట కనపడుతుంది. అసలు ధ్యానం ఎలా జరుగుతుంది, ధ్యానంలో ఏమి ఉపయోగిస్తున్నాం? ధ్యానం అంటే మనస్సును ఉపయోగించాలి అక్కడ, ముఖ్యంగా మనస్సుతో చేసే ధ్యానం. బయట చేతులతో ఇవన్నీ మీరు ఎలా కూర్చున్నా కానీ మనసుపై మనం ఏకాగ్రత అంతా ఉండేది దేని మీద, మనసు మీద. ఆ మనసుని దేనిపై ఏకాగ్రత ఉంచాలనేది ధ్యాన యోగం గురించి చెప్తుంది. ధ్యాన యోగంలో మనం తెలుసుకోవచ్చు. అందుకని ఇప్పుడు కృష్ణుడు మొట్టమొదటిలో ఇప్పటివరకు దేని గురించి చెప్పాడు, మనసు గురించి చెప్పాడు. ఇప్పటి వరకు మనసు ఏంటి, శత్రువుడు, ఎప్పుడు శత్రువు, ఎప్పుడు మిత్రుడు. మనస్సుని మళ్ళీ మనం ఏ విధంగా ఉద్ధరింపబడతాం, మనసు ద్వారానే ఉద్ధరింపబడతాం, ఉద్ధరేద ఆత్మన ఆత్మానం. ఈ విధంగా దీనికి ముందల శ్లోకాల్లో మొట్టమొదట కృష్ణుడు మనసు గురించి చెప్పాడు. ఎవరికి మిత్రుడు మనస్సు, ఎవరైతే మనస్సుని నిగ్రహించగలరో వాళ్ళ దీనంలోకి తీసుకోగలరో వాళ్ళు, వాళ్ళకి మనస్సు మిత్రుడు. ఇంకా ఆ మనస్సుని దేని ద్వారా నియంత్రించగలం, మనసు ఎటువంటిది, చాలా చంచలమైనది చెప్పుకున్నాం మనం ముందల. ఏంటి మనసు ఎటువంటిదంటే, గాలిని కూడా బంధించవచ్చు, గాలిని ఆపవచ్చు, కానీ అర్జునుడు చెప్తాడనమాట వాయు రేవ సుదుష్కర, వాయు ఆయు గాలి కంటే కూడా కష్టం దీన్ని నిగ్రహించడం అని చెప్తున్నాడు అర్జునుడు. కాబట్టి మనసుని నిగ్రహించడం చాలా కష్టం. ఇక్కడ ఈ శ్లోకంలో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ప్రస్తుతం ఏ విధంగా నిగ్రహించాలి, దాన్ని దేని ద్వారా నిగ్రహించగలం. జ్ఞాన విజ్ఞాన అంటే ఉన్నతమైన ఈ జ్ఞానం ఎక్కడ ఉంటుంది, బుద్ధి, మన యొక్క బుద్ధి ద్వారా, బుద్ధిలో ఉంటుంది ఈ జ్ఞానం. జ్ఞానం ఉంటేనే బుద్ధి ఉంటుంది వాడికి, జ్ఞానం లేకపోతే బుద్ధి లేనివాడు అంటాం మనం. అంటే వీడికి ఏ బుద్ధి లేదంటే వాడికి ఇంగిత జ్ఞానం, ఎటువంటిది, ఏది సరైంది, ఏది చెడు, ఏది మంచి, ఏది తెలియదు, కానీ తెలియదు అనమాట. అందువలన అతనికి బుద్ధి పనిచేయడం లేదంటాం. కాబట్టి ఈ మనస్సు కంటే బుద్ధి ఇంకా ఉన్నతమైనది అనమాట. ఆ బుద్ధిని దృఢం చేయడం ద్వారా, ఉన్నతమైన బుద్ధి దృఢం అవ్వడం అంటే ఏంటి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఎందుకని మనం ఎవరం మొట్టమొదటి చెప్పుకున్నాం క్రితం వారం, మొట్టమొదటి తెలియాల్సింది ఏంటి, అసలు ఆధ్యాత్మిక జీవనంలో నేను ఈ శరీరం కాదు ఆత్మ. అయితే ఈ ఆత్మకి మనస్సు ఎప్పుడు సహాయం చేస్తుందంటే, ఎప్పుడైతే నిగ్రహించగలమో మనం, అంటే మనం అంటే ఇక్కడ ఆత్మ, ఆత్మ నిగ్రహించగలదు మనస్సుని అప్పుడు, అప్పుడు అటువంటి ఆత్మ నిగ్రహించగలగాలంటే బుద్ధి సక్రమంగా ఉండాలి, తెలియాలి మనం ఎందుకు ఈ పని చేయకూడదు, ఎందుకు ఇది చేయాలి, ఎలా చేయాలి, ఏంటని విచక్షణ జ్ఞానం అనేది ఉండాలి. ఆ విచక్షణ జ్ఞానం అనేది మనుషులకు ఉంటుంది, జంతువులకి ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరు తృప్తి చెందుతారంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఎవరికైతే సంపాదించబడిన జ్ఞానం, ఇక్కడ జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, దానికి అదేవిధంగా విజ్ఞానం. జ్ఞానం అంటే ఏదైనా అవ్వచ్చు, మనకి భౌతిక జ్ఞానం అవ్వచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం అవ్వచ్చు, కానీ మనం మనస్సుని నియంత్రించగలగాలంటే దివ్య జ్ఞానం అనేది అవసరం. లేదంటే భౌతిక జ్ఞానం ద్వారా ఒకవేళ చేయగలవేమో కానీ క్షణికం అది, కానీ ఎప్పుడు కూడా మనస్సుని పూర్తిగా నిగ్రహించగలగాలంటే దివ్య జ్ఞానం ఉండవలసిందే. జ్ఞాన విజ్ఞానం, విజ్ఞానం అంటే, జ్ఞానం అంటే తెలుసుకోవడం, ఏదైతే మనకి చుట్టూ ఉన్నదో మన యొక్క పరిస్థితి అన్నీ, జ్ఞానం అంటే అంతా కూడా తెలుసుకోవాలి. కనీసం తెలుసుకోవాల్సిందేంటి, నేను ఆత్మని అనేది మొట్టమొదటి తెలుసుకోవాలి ప్రతి జీవుడు, ముఖ్యంగా మనిషి, అది ఉండాలన్నమాట జ్ఞానం. తర్వాత జ్ఞానం అంటే జ్ఞానం, సంపాదించబడిన జ్ఞానం. విజ్ఞానం అంటే ఏదైతే మనం జ్ఞానం సంపాదిస్తున్నామో, తెలుసుకుంటున్నామో, అది సాక్షాత్కారం పొందడం, అనుభూతమైన జ్ఞానం. అనుభూతం అంటే సాక్షాత్కారం పొందడం అన్నమాట, మనకి అనుభవంలోకి రావడం. అంటే ఉదాహరణకి నేను ఆత్మని, మనం అందరం ఆత్మలం అని చెప్పుకుంటున్నాం, కానీ మనకి అనుభూతం ఉందా, సాక్షాత్కారం అయిందా మనకి? లేదు. కాబట్టే అసంతృప్తి. ఎందుకు మనకి అసంతృప్తి అంటే, మనం ఆత్మలని తెలుసుకున్నాం, పుస్తకంలో చదివాం, మనం ఆత్మలని తెలుసుకున్నాం అనుకుంటున్నాం ప్రస్తుతం, నిజంగా ఆత్మ అనే జ్ఞానం పూర్తిగా మనకి అనుభవంలోకి రాలేదు. ఎప్పుడైతే మనకు అనుభవంలోకి వస్తుందో మనం సంతృప్తి చెందుతాం కొంతవరకు. ఎందుకని? పరిపూర్ణంగా సంతృప్తి చెందాం. ఎందుకని? ఎందుకని కొంతవరకు అంటే, జ్ఞానం అంటే ఇది పరిపూర్ణ జ్ఞానం ఎప్పుడవుతుంది? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్. బలవాన్ అంటే బాగా బలవంతుడు, సాధారణంగా బలవాన్ అంటే బలవంతుడు అని చెప్పడం, జ్ఞానవాన్ అంటే బాగా జ్ఞానం కలిగిన వాడు. ఇక్కడ కృష్ణుడు అదే చెప్తున్నాడు, ఎవరు నిజంగా జ్ఞానం కలిగిన వాళ్ళు, పూర్తి జ్ఞానం ఎవరికి ఉందంటే, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే నాకు శరణాగతి పొందుతారో వాళ్లే నిజంగా జ్ఞానవంతులు, వాళ్లే మహాత్ములు. వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదుర్లభ అని చెప్తున్నాడు, అటువంటి వాళ్ళు మహాత్ములు. అయితే మొట్టమొదట మనం ఆత్మ అనే అనుభవం వచ్చిందనుకుందాం, అయినా కానీ పూర్తి సంతృప్తి ఉండదు. పూర్తి సంతృప్తి ఎవరికి ఉంటుందంటే, ఇదిగో కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎవరికి? వాసుదేవుడే సర్వం, అన్నిటికీ కూడా మూలం వాసుదేవుడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి పూర్తి సంతృప్తి. ఎందుకని? శ్రీమద్ భాగవతంలో మనం చూడొచ్చు, ఆధ్యాత్మిక సాక్షాత్కారం మూడు దశల్లో జరుగుతుంది. ఏంటది? బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. ఇది జ్ఞానం తెలుసుకోవాల్సింది. ఏంటా జ్ఞానం? ఆత్మ పరమాత్మ భగవంతుడు ముగ్గురు ఉన్నారు. ఆత్మ అంటే మనం, పరమాత్మ అంటే ప్రతి అణువులో మన యొక్క హృదయంలో ప్రతి జీవిలో కూడా ఉన్న భగవంతుడు పరమాత్మ రూపంలో. అదేవిధంగా భగవంతుడు, భగవంతుడి యొక్క ధామంలో తన యొక్క దివ్య లీలలు చేస్తూ ఉండే భగవంతుడు. ఈ మూడింటిని మనం, అంటే ఆత్మ అంటే ఒక జీవుడు, మూడింటిని కూడా దర్శించాలి, ముగ్గురిని కూడా అనుభూతంలోకి తెచ్చుకోవాలి, అప్పుడు వాళ్ళు సంతృప్తిగా ఉండగలరు. లేదంటే సంతృప్తిగా ఉండగలరా? లేదు. ఇంకా విజితేంద్రియ, ఇంకా ఇక్కడ చెప్తున్నారు, అతను నిజంగా ఏమవగలడు? పండితుడు అవుతాడు. అందుకే మనకి ఇటువంటిదే శ్లోకం కూడా వచ్చింది మనకి, ఎందులో? నాలుగో అధ్యాయంలో, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో చూస్తే రాళ్ళు కానీ గులకరాళ్ళు కానీ, అంటే ఇక్కడ గులకరాళ్ళు అంటే మనకి మెరుస్తుంటాయి కదా కొన్ని రోడ్డు మీద, వాటిలో మంచివే ఏంటి పుష్యరాగం అని రకరకాల రాళ్ళు అవన్నీ. నిజానికి అవి కూడా రాళ్లే, తెలుసో కదా మీకు, కానీ విలువైన రాళ్ళు అనమాట. అంటే మనం వాటికి విలువ ఇచ్చాం, కానీ వీళ్ళకి ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళకి ఏం విలువ లేదు, వాళ్ళ దృష్టిలో లేదా విలువ. ఎవరైతే భౌతిక కోరికలతో ఉంటారో వాళ్ళు బంగారం కనపడితే వెంటనే బంగారం లాగేసుకున్నాం, అంటే మన దగ్గర ఉంచేసుకున్నాం, ఎవరు చూడడం లేదు కదా వెంటనే తీసేసుకున్నాం. కానీ ఒక ఆత్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తికి వీటన్నిటితో ఏం పని లేదు. బంగారం ఉండొచ్చు అక్కడ, లేదా రాయి ఉండొచ్చు, గులకరాయి ఉండొచ్చు, లేదా ఇంకేమున్నా కూడా అతను పట్టించుకోడు అనమాట. అలాని వాళ్ళకి అది బంగారంలా కనపడలేదని కాదు, వాళ్ళకి బంగారంలాగానే కనపడుతుంది, అది బంగారం అని తెలుసు కూడా వాళ్ళకి, తెలియదని కాదు, కానీ వాళ్ళకి దాంతో పని లేదు, దాని పట్ల ఆసక్తి లేదు. అది తీసుకొని ఓకే ఇది తీసుకుంటాను, నాకేం కావాలి దీని ద్వారా, ఏం అవసరం లేదు, నాకు భగవంతుడు తెలుసు, నా సేవ ఉంది, నేను సేవ చేసుకుంటున్నాను, నామం చేసుకుంటున్నాను, భగవంతుని కీర్తిస్తున్నాను, జ్ఞానం ఉంది, ఇంకేం కావాలి. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒకసారి మన గోస్వాముల్లో పేరు గుర్తు రావట్లేదు, సనాతన గోస్వామి, రూప గోస్వామి, గోస్వామి సనాతన గోస్వామి అంటే ధనం ఎటువంటిదంటే, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ధనం ఉన్న కాడి నుంచి వాళ్ళకి ఏదో ఒక ఆందోళన కలిగిద్దని ఎప్పుడు ఉంచుకోరు అనమాట ధనాన్ని. ఎందుకని అంటే, ఒక గోస్వామి బృందావనం వెళ్తుంటారు, అతని కింద ఒక సేవకుడు కూడా ఉంటారనమాట. అయితే దారిలో వెళ్తున్నప్పుడు అతని దగ్గర ఏ ధనం, ఎటువంటి చిల్లి గవ్వ కూడా పెట్టుకోలేదు. ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు, మధ్యలో ఎక్కడ దొరికింది తీసుకుంటూ, అంటే భగవంతుని నైవేద్యం పెట్టి ప్రసాదంలాగా స్వీకరిస్తూ వాళ్ళ జపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏమి ధనం లేదు. కానీ అతనికి తెలియకుండా ఒకరోజు, అంటే ఒకసారి ఒక హోటల్ లాంటిది ఉంటారన్నమాట, అక్కడికి వెళ్ళి ఉండాల్సి వస్తుంది. అతను సేవకుడి దగ్గర, అంటే మన గోస్వామి ఎవరైతే ఉన్నారో షడ్గోస్వామి లోపల, సనాతన గోస్వామి, రూప గోస్వామి గుర్తురావడం, అయితే ఆయనకి సేవకుడి దగ్గర రెండు బంగారు నాణ్యాలు ఉంటాయన్నమాట. అది అక్కడ ఉన్న హోటల్, ఎవరైతే హోటల్లో ఏదో ఉంటుంది, ఆ యజమానికి తెలుస్తుంది ఇతని దగ్గర ఉన్నాయని. అప్పుడు అతను చంపడానికి ప్రయత్నిస్తాడు, ఎవరు ఆ హోటల్లో చంపి తీసుకుందామని. అది సనాతన గోస్వామి, ఈ గోస్వామికి తెలిసింది అనమాట. గోస్వామికి తెలిసి తెలుస్తుంది ఏంటి, ఇతను ప్లాన్ చేస్తున్నాడని హోటల్లో ఏ విధంగా ఏదో ఒక విధంగా చంపడానికి. ఒక రోజు రెండు రోజులు ఉంటారు అక్కడ చంపడానికి. అంటే ఇతనికి తెలిసింది. అప్పుడు అనుమానం వచ్చింది అనమాట, మన దగ్గర ఏదో ధనం ఉంటేనే కదా ఇతను వ్యామోహంతో మనం చంపడం, లేదంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు అతనికి ఏం పని. అప్పుడు వెంటనే తన యొక్క సేవకుని అడుగుతాడు, ఏంటి ఏమైనా ఉందంటే అప్పుడు నిజం చెప్తాడు, ఉందని. వెంటనే తీసుకెళ్లి ఇచ్చేసి రమ్మంటాడు, లేదంటే చంపేస్తాడు. అలా అనమాట. ఇప్పుడు భౌతిక సంసారంలో ఇంద్రియ భోగంతో ఉన్న వాళ్ళకి ధనం అంత వ్యామోహం ఉంటుంది అనమాట. ఒక బంగారు నాణ్యం, రెండు బంగారు నాణ్యాలు, దానికోసమే మనిషిని చంపేయడానికి సిద్ధమైపోయారు. అదేవిధంగా ధనం, అందుకని ఆత్మసాక్షాత్కారం కలిగిన వాడికి ఎందుకని వాళ్ళు గోస్వామి ఎందుకు అవసరం లేదు. అతనికి భగవంతుడి యొక్క నామంలో పూర్తిగా నిమగ్నం అయిపోయారు, దివ్య ఆనందంలో ఉన్నారు. ఇంక ఈ బంగారు నాణ్యంతో ఆయనకేం పని. అలా అనమాట వాళ్ళ దృష్టిలో. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవలో పూర్తిగా నిమగ్నం అయినారు కనుక దాంట్లో ఇక్కడ చెప్తున్నారు ఏంటి, తృప్తి, జ్ఞానం ఉంది, విజ్ఞానం కూడా ఉంది, సాక్షాత్కారం పూర్తిగా పొందారు కాబట్టి వాళ్ళకి ఇంకా అవసరం లేదు. మరి ఇప్పుడు చాలామంది అనవచ్చు, మరి ఇస్కాన్లో ఈ మందిరంలో వాళ్ళందరూ కూడా జన్మాష్టమికి వచ్చి డొనేషన్ అడుగుతుంటారు, మీకు అందరూ సాధువులు కదా, మీకు సాక్షాత్కారం ఉంది కదా, మీరు అనుభవిస్తున్నారు, జ్ఞానం విజ్ఞానం ఉంది, మరి మీకెందుకు ఇవన్నీ ఎందుకు ఎందుకు ఎవరికోసం కాదు, కృష్ణుడి కోసం కాదు, జనం కోసం. జనం కృష్ణుడి వైపు, కృష్ణ చైతన్యంలోకి రావడం కోసం వాళ్ళు ఎంతో కొంత అక్కడ ఇస్తే మళ్ళీ వాళ్ళు ఫంక్షన్కి వస్తారు, వచ్చి చూస్తారు ఏం జరుగుతుంది. ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా ఉంటే ఏ విధంగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి, వాళ్ళకి ఉత్సాహం. అంటే హిందీలో ఒక సామెత ఉంది ఏంటంటే, అది భౌతికమైన వాళ్ళకు వర్తిస్తుంది అనమాట, జహా ధన్ లగేగా వహా మన్ లగేగా. తెలుసా, ఎక్కడైతే మనం డబ్బు పెడతామో మన మనసు అక్కడే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ డొనేషన్ ఇచ్చామనుకో, మనం వస్తాం ప్రోగ్రామ్, ఏం జరుగుతుంది చూద్దాం. ఏమి ఇవ్వలేదు, ఏం జరగట్లేదు, ఏమి ఉండదు కదా. అలా అనమాట. అందుకని మనం వాళ్ళని కూడా భక్తుల యొక్క సేవలో, కృష్ణుడి యొక్క సేవలో ఉంచడం కోసం మాత్రమే ఇవంతా చేసేది, కానీ లేదంటే నిజంగా సాధువులకి ఏం అవసరం లేదు. కానీ అందుకే చూడండి, ప్రభుపాదుల వారు వెళ్ళినప్పుడు ఏమి తీసుకెళ్లేదు ఒక పైసా కూడా, శ్రీల ప్రభుపాదుల వారు కేవలం 40 రూపాయలు ఉన్నాయి అప్పట్లో. బహుశా అప్పట్లో అమెరికా వెళ్తున్నప్పుడు ఆయన దగ్గర 40 రూపాయలు, ఒక ట్రంక్ పెట్టి నిండా పుస్తకాలు అంతే. వెళ్ళి అక్కడికి వెళ్ళి కీర్తన చేశారు, మందిరాలు అన్నీ సాధు. ఆయన ఎందుకని మరి ఆయన అంతా డబ్బు వచ్చింది, ఎంతో డబ్బు వచ్చింది, కృష్ణుడు ఏర్పాటు చేశాడు అంతా కూడా జనం ద్వారా. ఎందుకని, జనం కోసం. కృష్ణుడికి ఏం అవసరం లేదు అంత డబ్బు కూడా, ఎందుకని అంతా వదిలేశాడు ఇక్కడ జనం ఉపయోగించుకోమని. భౌతిక సంసారం, బంగారం, వెండి అన్నీ ఇక్కడ ఉన్నదంతా కూడా జీవులు ఉపయోగించడానికి. నిజానికి భగవంతుడి దగ్గర అక్కడ చాలా ఉంది, ఎందుకని జీవుల్ని ఉద్ధరించడం కోసం. కాబట్టి సాధువులు ఎందుకు వీటితో సంబంధం కలిగి ఉంటారంటే వాళ్ళని ఉద్ధరించడం కోసమే, కానీ వాళ్ళకి ఏదో వ్యామోహం కాదు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది రహస్యం. ఎవరికైతే ఈ జ్ఞానం ఉండదో, విజ్ఞానం ఉండదో, ఇక్కడ ఏంటి అజ్ఞానం, కృష్ణుడు భగవంతుడు, నేను కృష్ణుడి సేవకుణ్ణి, వీళ్ళందరూ కూడా కృష్ణుడి సేవకులు అనే జ్ఞానం ఉండదో, వాళ్ళ చేతిలోకి కానీ ధనం వెళ్తే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, పూర్తిగా దుర్వినియోగం జరుగుతుంది, పూర్తిగా 100%. కొంత ఉపయోగపడతాడు అనేది ఏం లేదు. కృష్ణుడు చెప్తున్నాడు ఏమని, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయాపహృత జ్ఞాన ఆసురి భావం ఆశ్రిత. వాడు రాక్షసుడు, వాళ్ళందరూ కూడా ఆసుర లక్షణాలని ఆశ్రయించిన వాళ్ళు ఏం చేస్తారు, నాకు శరణాగతి పొందరు అని చెప్తున్నాడు. మరి అయితే ఇక్కడ అనొచ్చు, చాలా మంది సంఘంలో మంచివాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఎవరికి హాని చేయట్లేదు, అయినా కూడా వాళ్ళు రాక్షసులే, అసుర లక్షణాలు కలిగిన వాళ్ళు, మూఢులు, కృష్ణుడు చెప్తున్నాడు. అది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, భీమవరం మేయర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కృష్ణుడు ఏమంటున్నాడు, ఎవరైనా కానీ నాకు శరణాగతి పొందలేదంటే వాళ్ళు వాళ్ళు ఎవరు, మూఢులు, మూర్ఖులు, అసురులు, కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళకి ధనం ఇవ్వకూడదు, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తీసుకోకూడదు. కానీ అటువంటి వాళ్ళు ఇక్కడ, అందుకే ప్రభుపాదులు చెప్తున్నారు ఇక్కడ భాష్యంలో చూడండి, చాలా మంది ఏంటి, పరతత్వానుభవం లేనటువంటి కేవల పుస్తక పాండిత్యము నిష్ప్రయోజనమైనటువంటిది. మనం అటువంటి వాళ్ళ నుంచే వింటాం, టీవీ ఓపెన్ చేస్తే భక్తి ఛానల్లోనూ ఇంకో ఛానల్లోనూ రకరకాలుగా వచ్చేదేంటి, వినాయక చవితికి వినాయకుడి గురించి, దుర్గకి విజయదశమికి దుర్గ గురించి, అదే సంక్రాంతికి సూర్యుడి గురించి, ఇంకా రకరకాలుగా రకరకాల ఫెస్టివల్కి రకరకాల వాళ్ళు రకరకాలుగా. అది కేవలం ఏంటి, పుస్తక పాండిత్యం మాత్రమే, అది కేవలం పుస్తక పాండిత్యం మాత్రమే కానీ ఏమి జ్ఞానం విజ్ఞానం రెండూ లేవు. ఎందుకని, నిజంగా జ్ఞానం ఉన్నాడు ఏం చెప్తాడు, నిజంగా జ్ఞానం అంటే కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరు, బహునాం జన్మనాం అంతే జ్ఞానమాం మాన్ ప్రబుద్ధ్యతే, వాడేంటి నిజంగా జ్ఞానం కలిగిన వాడు వాసుదేవుడే సర్వం అని తెలుసుకుంటాడు. కాబట్టి ఇదంతా కూడా పుస్తక పాండిత్యం మాత్రమే, అంతేగాని అది జ్ఞానం కాదు, విజ్ఞానం అసలు లేదు వాళ్ళకి, జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే కదా విజ్ఞానం వచ్చేది మనకి, మొట్టమొదటి తెలుసుకోవాలి, తెలుసుకొని దాన్ని సాధన చేస్తే వచ్చేది విజ్ఞానం. కాబట్టి రెండూ లేవన్నమాట. ఈ రెండు ఎవరి దగ్గర ఉంటాయి, జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది, ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే వైష్ణవులు ఉంటారో వాళ్ళ దగ్గరే నిజమైన జ్ఞానం ఉంది. మిగతా ఎవరి దగ్గర ఉన్నా కానీ అది పాక్షికంగా ఉండుండొచ్చు, కొంత ఉండుండొచ్చు, కానీ సంపూర్ణ జ్ఞానం అనేది లేదు. ఇంకా ఒకవేళ కృష్ణుడి మాట ప్రకారం చూస్తే నీకు ఎటువంటి పాక్షిక జ్ఞానం ఉన్నా కానీ నువ్వు అసురుడివే, నువ్వు మూఢుడివే. ఎప్పటి వరకైతే మనం కృష్ణుడికి శరణాగతి పొందామో, మనం ఎంత మంచి పిఎం సీఎం బయట తిరగొచ్చు, హుందాగా ఉండొచ్చు, నిజాయితీగా సత్యమే పలుకుతూ ఉండొచ్చు, అబద్ధం ఆడకపోవచ్చు, ఇతరులకు మోసం చేయకుండా ఉండొచ్చు, నువ్వు మూఢుడివే, నువ్వు మూఢుడివే, రాక్షసుడివే కృష్ణుడి దృష్టిలో. ఎందుకని, అసుర లక్షణాలు కలిగి ఉంది. ఏంటి అసుర లక్షణాలు, నేను ఆనందించాలి అనే అసుర లక్షణం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. నా ఆనందం, నా పేరు, నేను, నా ఊరు, ఇది ఉంది మనలో. అందువల్లనే మనం ఉదాహరణకి ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటాడంటే అందరిలో పేరు రావాలి ఇతనికి, ఓ నిజాయితీపరుడు అంటే అతని యొక్క అహంకారం అంటే నేను గొప్పవాడు నేను. ఇదే విధంగా లేదా సైంటిస్ట్ అను, పిఎం అను, సీఎం అను, అందరూ అతనికి చేయగొట్టాలి. ఈ విధంగా అంత మన అహంకారాన్ని తృప్తిపరచుకోవడం, అందుకే కృష్ణుడు అంటున్నాడు ఇది అసుర లక్షణం. నిజానికి జీవుడి యొక్క స్వభావ స్థితి ఏంటి, సహజమైన స్థితి, మన యొక్క సహజ స్థితి సేవకుడుగా ఉండడం. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస మమైవాంశో జీవలోకే, కృష్ణుడు చెప్తున్నాడు వీళ్ళందరూ నా యొక్క అంశాలు కాబట్టి నాకు సేవకులుగా ఉండాలి, ఇది జ్ఞానం. దానికి అనుభవం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం తెలుసుకొని ఆ సేవ చేస్తూ ఉండాలి, సాధన అనేది మొదలు పెట్టాలి, జపం చేయడం, భగవద్గీత భాగవతం చదవడం, వైష్ణవులకి భక్తులకి సేవ చేయడం, భగవంతుడి యొక్క వేడుకలు అంటే జన్మాష్టమి ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా సేవలో పాల్గొనడం, మన ఇంట్లో భగవంతుడిని నైవేద్యం పెట్టడం, ఇదంతా సాధన. దాని ద్వారా వచ్చేదేంటి, విజ్ఞానం, అనుభవం అవుతుంది. ఓహో అది చేస్తూ చేస్తూ ఉండి మొదట్లో ఇది చాలా చేదుగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా అంతే, ఏదైనా ఒక ఉన్నతమైన దాన్ని, ఒక ఫలితాన్ని, ఒక లక్ష్యాన్ని మనం సాధించాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి. అదేవిధంగా మనం బద్ధస్థితిలో ఉన్నాం కనుక మనకి కష్టంగా అనిపిస్తుంది. ఏంటి భగవంతుడు సేవ చేయాలంటే, నామం చేయాలంటే, చూద్దాంలేండి, చక్కగా సినిమా పాటలు వినొచ్చు, న్యూస్ చూడొచ్చు, టీవీ చూడొచ్చు, మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది అక్కడికి వెళ్దాం, ఈరోజు ఏం నామం, కృష్ణుడు హరే కృష్ణ, ఏం నాలుగు నియమాలు, ఇవన్నీ ఎవరికి కావాలి. అప్పుడు ఏమవుతున్నాం మనం, అలాగని చేయకపోతే ఏమవుతాం, జంతువులాగానే ఉంటాం. జంతువుకి వీడికి ఏమి తేడా లేదు, పెద్ద తేడా లేదు, అవతే వీడు సూటు బూటు ఏదైనా వేసుకొని వెళ్తాడు, జంతువు ఏమి లేకుండా చేస్తుంటాడు అంతే, ఇంకేమైనా తేడా ఉందా, ఇంకేం లేదు. అందుకే చెప్తున్నాం ఏంటి జ్ఞానం, ఈ జ్ఞానం అనేది మనిషిని జంతువుని వేరు చేస్తుంది. అది ఇంకా ఎంత అజ్ఞానంలో ఉంటా అంటే ఇదంతా కూడా ఎందువలన జరుగుతుందంటే ఇదంతా అంటే ఈ విధంగా మనం అనుకోవడం ఇది చేయకపోవడం మనసు వల్లనే. మనసులో మనం ఏమనుకుంటాం, ఓహో మనకి ఆనందాన్ని ఇచ్చేది ఇది, మనకి ఆనందాన్ని ఇచ్చేది ఇంద్రియ భోగం, మంచి ఆహారం, బాగా నిద్రపోవడం, మైథునం చేయడం, ఆహార నిద్ర భయం మైథునం, ఇవి మనకి ఆనందాన్ని ఇచ్చేవి. మిగతావన్నీ కూడా ఊరికే సరదాగా అంటే ఓకే సరదాగా మనం హరే కృష్ణ చేయొచ్చు పర్లేదు అప్పుడప్పుడు వెళ్దాం, సరదాగా భగవద్గీత శ్లోకాలు చదువుదాం మన పిల్లల్ని కూడా చదివించి స్టేజ్ మీద ఎక్కించి చూడండి భగవద్గీత చెప్పి చప్పట్లు కొట్టించుకోవడం ఫోటోలు తీయడం లేదా వాళ్ళకు మెడల్ వస్తే అది అక్కడ మెయిన్. అంతేగాని వాడికి భగవద్గీత శ్లోకాలు వచ్చినాయి ఏమి నేర్చుకున్నాడు ఏమి ఆచరిస్తున్నాడు ఏం అవసరం లేదు, ఆచరించడం అవసరం లేదు, శ్లోకాలు ఏమీ అవసరం లేదు, అతనిలో ఏం మార్పు రాకపోయినా పర్లేదు. మా అబ్బాయికి భగవద్గీతలో మెడల్ వచ్చింది అది వాళ్ళకి కావాలి, లేదా మా అబ్బాయి భగవద్గీత కోసం ఈనాడు ఈటీవీలోనో జెమినీ టీవీలోనో వచ్చాడు అది వాళ్ళకి కావాలి. అంతేగాని నిజంగా అక్కడ ఉన్న జ్ఞానం ఎంత విలువైనది, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకునేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళు కూడా జంతువులుగానే మిగిలిపోతున్నారు. అంతే కదా, చదివారు కానీ ఏం ప్రయోజనం, ఊరికి చదివి వదిలేసామంతే. ఏదో రాగయుక్తంగా ఉంది కాబట్టి కొన్ని రాగాలు తీసి పాడి మరీ అందరికి వినిపించి ప్రైజ్ కొట్టేసి వచ్చేసారు అంతే, ఏం ఉపయోగం లేదు. ఇదంతా కూడా మనస్సులో జరుగుతుంది, మనస్సు ద్వారానే. మనస్సు మనకిప్పుడు చాలా పెద్ద శత్రువు అన్నమాట ప్రస్తుతం. ఎందుకని మన అధీనంలో లేవు. మనం ఎవరి అధీనంలో ఉన్నాం, మనస్సు అధీనంలో మనం ఉన్నాం, దానితో పనిచేస్తున్నాం, అది చెప్పినట్లుగా చేస్తాం మనం. ఇప్పుడు 100% అది చెప్పినట్లే చేస్తున్నాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ భౌతిక సంసారంలో తెలిసే ఏంటో, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎవరైనా చెప్తారా, చాలా ఆశ్చర్యకరమైనది అనమాట ఈ సృష్టిలో ఏంటంటే, ఒకసారి యుధిష్ఠుడు యక్షుడు ప్రశ్నిస్తుంటాడు అనమాట. యక్షుడు యుధిష్ఠుడిని ప్రశ్నిస్తాడు, ఏంటది అది అది ఎక్కడ విన్నారు, ఇక్కడే విన్నారా, ముందలు తెలుసా, ఓకే అది అనమాట. ఏంటంటే అడుగుతాడు, ఈ సృష్టిలో ఆశ్చర్యకరమైనది ఏంటంటే, అంతకు ముందర 4 తమ్ముళ్ళు వెళ్ళిపోతారు, ఆడ పడిపోతారు నీళ్లు తాగడానికి వెళ్ళి, ఎవరు ధర్మరాజు యుధిష్ఠుడి కంటే ముందల. ఆ యక్షుడు అందరినీ ప్రశ్నలు అడుగుతాడు, వచ్చిన వాళ్ళని ప్రశ్నలు 100 అడుగుతాడు, 100 సమాధానం చెప్తేనే నీళ్లు తాగొచ్చు, మీ తమ్ముళ్ళు కూడా బతుకుతారు, లేదంటే నువ్వు కూడా ఇక్కడే ఉంటావు అంతే పడిపోవడమే. అయితే యుధిష్ఠుడిని అడుగుతాడు, అందులో ఒక ప్రశ్న ఏంటంటే, ఈ సృష్టిలో ఆశ్చర్యకరమైనది ఏమిటి, ఏమిటి అంటే, అహాని అహాని భూతాని గచ్చంతి ఇహ యమాలయం శేషః స్థావరం ఇచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం. అహాని అహాని భూతాని, భూతాని అంటే ప్రతి జీవి, ప్రతి ఒక్కడు కూడా భూతాని గచ్చంతి ఎంత వెళ్తున్నారు ఇహ యమాలయం, ఎక్కడికి, యమలోకానికి, నరకానికి ప్రతి ఒక్కడు వెళ్తున్నాడు. ఇక్కడ సృష్టిలో యమాలయానికి వెళ్తూనే ఉన్నారు, అది చూస్తూనే ఉన్నాడు పక్క. శేష అంటే మిగిలినోళ్ళు, స్థావరం ఇచ్చే, స్థావరం అంటే ఇక్కడే ఇచ్చేంతి కోరుకుంటున్నారు, ఇక్కడే ఉండాలనుకుంటున్నారు, నేను ఇక్కడే ఉంటాననుకుంటున్నాడు. శేష స్థావరం ఇచ్చేంతి కిమ్ ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం ఇది, ఇంతకంటే అతపరం ఇంకెంతకంటే ఆశ్చర్యకరమైంది ఏమీ లేదు. ఇది ఎలా జరుగుతుంది, ఇది కూడా మెంటల్ మనసు ద్వారా జరుగుతుంది, అందుకే చెప్తున్నా ఇక్కడ, ఇది కూడా మనసు ద్వారానే జరుగుతుంది. ఆలోచించి చూడండి, బుద్ధితోటి అందరూ చనిపోయారు, పోయారు అందరూ పోయారు, అనాది కాలం నుంచి పోతున్నారు, మనం ఇక్కడే ఉంటాం కాబట్టి బయటికి వెళ్ళగానే ప్లాన్లు అనమాట. ఓకే చీటీ కట్టామా, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా, ఇంకేంటి ఇంకేంటి ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం, ఇంకా 100 నెక్స్ట్ తరం తర్వాత తరం తర్వాత తరం, అసలు ఈ తరంలోనే నువ్వు ఎప్పటి వరకు ఉంటావో తెలియదు, నా వంశం నా పరంపర రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అంతకంటే ఆశ్చర్యమైంది లేదు, అది కూడా దేనివల్ల, మనసే మనల్ని మోసం చేస్తాం. ఎందుకని మనసు బయటికి విన్నాం, ఇప్పుడు ఈ క్షణంలో విన్నాం, ఇది మనం వచ్చే వారం వరకు గుర్తుండదా అంటే 2 తర్వాత కనీసం 1 తర్వాత కూడా గుర్తుండదు. ఎందుకని మళ్ళీ మనసు అధీనంలోకి వెంటనే వెళ్ళిపోతాం మనం. అందుకే జ్ఞానం అనేది చాలా దృఢంగా ఉండాలి. ఆ జ్ఞానం రావాలంటే కనీసం మనం భగవద్గీత జ్ఞానం అనేది తెలుసుకోవాలి, భగవద్గీత చదవాలి. లేదా కనీసం చెప్తున్నప్పుడు విజ్ఞానం కలిగిన వాళ్ళ ద్వారా. ఎటువంటి విజ్ఞానం? కృష్ణుడు భగవంతుడు, నేను కృష్ణుడు సేవకుని, అటువంటి విజ్ఞానం. అంతేగాని టీవీలో వచ్చే రకరకాల శర్మలు, రకరకాల శాస్త్రులు, రావులు ఊరికే ప్రతి పండుగకి వచ్చి చెప్పేసి. సరే, మీరు ఒక చిన్న విషయం ఆలోచించాలి. వాడు అని చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు? వాడు సూర్యుని పూజించమంటాడు, వాడు సూర్యుని పూజిస్తున్నాడా? లేదు. వినాయకుడిని పూజించమంటాడు, వాడు వినాయకుడిని రోజు పూజిస్తాడా? లేదు. ఏం చేస్తున్నాడు? జనాన్ని ఊరికే జనానికి రకరకాలుగా చెప్పేసి డబ్బులు నొక్కేస్తున్నాడు. అది చేసేది, అంతకంటే ఇంకేం లేదు. కానీ భక్తుడు అలా కాదు, తను కృష్ణుని పూజిస్తున్నాడు, తను నామం చేస్తున్నాడు, మనల్ని కూడా నామం చేయడం, సింపుల్. కానీ ఎవరు మరి ఇది చేయలేరంటే, ఎవరైతే చౌక వారు ఇక్కడ చెప్తున్నారేంటి, చౌకగా ఊరికి ధనం ధాన్యం ఇవన్నీ కోరుకుంటారో వాళ్ళు మాత్రం ఇది తీసుకోలేరు. కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, కామైస్తైస్తే హృత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత. అన్ని దేవతలందరినీ రకరకాలుగా, మంగళవారం, సోమవారం, బుధవారం, రకరకాలుగా అందరినీ కూడా ఎవరు పూజిస్తారు? ఎవరైతే తీవ్రమైన భౌతికమైన కోరికలతో ఉంటారో వాళ్ళు పూజిస్తారు. అంటే మనల్ని మోసం చేయడం అన్నమాట ఇవన్నీ చెప్పి. మనం ఇంకా భౌతికమైన కోరికల్లో కూర్చడం తీసుకెళ్ళి. కానీ వైష్ణవుడు ఏం చేస్తుంటారు? వైష్ణవులు దీని నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది అర్థం చేసుకోలేని మూర్ఖులు ఏమనుకుంటారు? చూసారా, వీళ్ళందరూ కేవలం కృష్ణ కృష్ణ అంటున్నారు, అదే చేయమంటున్నారు. చేయొద్దు, ఎవరు చేయమన్నారు? చేయకపోతే పోయేది ఎవరు, నష్టపోయేది ఎవరు? నువ్వే. ఇదన్నమాట వాళ్ళ పరిస్థితి అంతా కూడా. ఈ మనసు అధీనంలో మొత్తం పని జరిగిపోతూ ఉంది, బుద్ధి ఏమీ పనిచేయడం లేదు. ఇంకా కలియుగంలో దాదాపుగా చాలా మందికి పనిచేయదు, చాలా ఎక్కువ అన్నమాట కలియుగంలో బుద్ధి పనిచేయకపోవడం. ఇంకా ఇక్కడ చెప్తున్నారు ఏంటి, అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యం ఇంద్రియై సేవన్ముఖే జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురత్యద. ఇది ఇక్కడ మనం కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలలు భౌతికత్వంతో కూడి ఇంద్రియాలతో ఎవరినూ అవగాహన చేసుకోలేరు. మరి మనం చేసేది నామం భౌతికమైందే కదా, అంటే మన భౌతిక నామం భౌతికమైంది కాదు, నామం దివ్యమైంది. మనం చేసేది పని మరి భౌతికమైన నోరు నాలుక చెవి ఇవన్నీ భౌతికమే కదా, కాదా? భౌతికమే. కానీ అందుకని ఏమని చెప్తున్నారు, సేవన్ ముఖే జిహ్వాదు, కానీ దాన్ని నాలుగు ద్వారా మొదలు పెట్టాలి. మనకు ఉన్నది ఇవన్నీ కూడా భౌతికమైనప్పటికి కూడా నాలుగు ద్వారా, ఎందుకని నామం దివ్యమైంది చేసే నామం కాబట్టి. దివ్యమైన నామం కనుక మనకి వెంటనే అర్థం కాకపోయినా అవి ఏమవుతాయి, నామం చేయగా 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 నాలుగుతో నాలుగుని మొదట ఉపయోగిస్తాం. రెండు విధాలు, కృష్ణ ప్రసాదం, కృష్ణుడి యొక్క నామం, ఈ రెండు చేయడం ద్వారా, కృష్ణుని కీర్తించడం ద్వారా ఇవన్నీ కూడా శుద్ధి పొంది దేహంలో ఉన్నాయన్ని కూడా, అవి కూడా దివ్యమైనవి కావినప్పుడు పూర్తిగా మనకి అర్థమవుతాయి. అది ఇక్కడ అర్థం అనమాట. కేవలం దివ్యమైన భక్తియుక్త సేవ ద్వారా, ఎందుకని భక్తి సేవ దివ్యమైంది, నామం చేయడం అనే ప్రక్రియ దివ్యమైంది. అందువలన ఆ ప్రక్రియ అంటే దాన్ని సాధన చేయాలి. అంతేగాని కేవలం పండితుల్లాగా మీరు ఇది చేయండి అది చేయండి అని టీవీలోనో పెద్ద పెద్ద స్టేజీలెక్కి అందరూ బాగుండండి సంతోషంగా ఉండండి ఇది చేయండి ఈ వ్రతం చేయండి ఆ వ్రతం చేయండి రకరకాలుగా చెప్పడం వలన ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి మనం చేయాలి, అదే ఇతరులకు చెప్పాలి. అంతేగాని తను చేసేది ఒకటి, ఇతరులకు చెప్పేది ఒకటి, ఇది మోసం. ఇది చాలా సులభం అర్థం చేసుకోవడం. తను చేసేది ఒకటి, మనకి చెప్పేది ఇంకోటి, అయితే మోసమా కాదా? తను ఏం చేస్తున్నాడో మనకి అది చెప్తే ఓకే. కాబట్టి ఇక్కడ వైష్ణవులు అలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వాళ్ళు విష్ణువుని ఆరాధిస్తున్నారు, మనల్ని కూడా వైష్ణువుని విష్ణువుని ఆరాధించమని చెప్తున్నారు, ఆయన నామం చేయమని చెప్తున్నారు. చాలా సులభం, ఎందుకని వాళ్ళు చేసి విజ్ఞానాన్ని అనుభవాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు కనుక మనకు కూడా అదే చెప్తున్నారు ఆచార్యులు, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య. ఈరోజు ఇవన్నీ ఆచార్యులు అందరిని వదిలేసి పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారు, బాబా ఈ బాబా ఆ బాబా, ఈ స్వామి ఆ స్వామి, భగవంతుడు అయిపోయిన స్వామి, కొన్ని రోజులు అయితే భగవంతుడు అయిపోతాడనమాట స్వామీజీ, అటువంటి స్వాముల్ని మనం పూజిస్తున్నాం. అంటే జ్ఞానం లేదు మొదట, విజ్ఞాన సంగతి తర్వాత జ్ఞానం లేదు ఎవరికి. జ్ఞానం ఎప్పుడైతే ఉండదో మనస్సు పిచ్చి గుర్రం అనమాట. పిచ్చి గుర్రం ఎలా చేస్తుంది, ఎటు పడితే అటు పరిగెత్తుంది. అలాగే మన మనస్సు కూడా ఎటు పడితే అటు, ఏ బాబా వస్తే ఆ బాబా, ఏ స్వామి వస్తే ఆ స్వామి, ఎక్కడికి పడితే అక్కడికి, రకరకాల భౌతికమైన కోరికలతో అలాగే వెళ్తూ ఉంటుందన్నమాట మనసు. కాబట్టి మనం మనసుని దృఢపరచాలంటే జ్ఞానం అనేది అవసరం. వాడి అటువంటి వ్యక్తే సంతృప్తిని పొందుతాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, వాళ్ళకే తృప్తి, లేదా మిగతా ఎవ్వరికి కూడా తృప్తి అనేది ఉండదు. ఒకవేళ మీరు తృప్తి ఉందనుకుంటే అది కూడా మళ్ళీ మనసు ద్వారా కేవలం భ్రమ మాత్రమే. ఉదాహరణకి మా అబ్బాయికి పెళ్ళైంది, ఆహా బాగుంది. ఏం బాగుంది, పెళ్ళైంది, మళ్ళీ కష్టాలు వచ్చినాయి, మళ్ళీ పిల్లలు పుట్టారు, ఇది జరుగుతూనే ఉంది, అనాది కాలం నుంచి జరుగుతూనే ఉంది. మా అమ్మాయికి పెళ్ళైంది, మా అబ్బాయికి ఉద్యోగం, అనాది కాలం నుంచి అందరూ పనిచేస్తున్నారు, పుడుతున్నారు, పోతున్నారు, మళ్ళీ నీ సంగతి ఏంటి, నీకు అసలు సమస్య ఉంది. ఆ సమస్య సంగతి ఏంటి, ఏంటో సమస్య, జన్మ మృత్యు జరా వ్యాధి, దాని గురించి ఏంటి, ఏం పర్లేదు నేను, నాకు చావు లేదు కదా. అంటే ఆ భావనలో ఉంటాడు, నిజానికి చావు ఉంటుందని తెలుసు, కానీ మనస్సు యొక్క అంటే ప్రేర అంటే ప్రభావం వలన ఏ భావంలోకి వెళ్తాడంటే నాకు చావు లేదనే భావనలో ఉంటాడు. ఇప్పుడు నేను ఉంటాను ఇక్కడే, అది తర్వాత చూసుకోవచ్చులే, ఈ విధంగా అనమాట మనసు చెప్తుంది. కాబట్టి జ్ఞానం అనేది చాలా ముఖ్యం. అందువల్లనే మేమేం చెప్తాం, భగవద్గీత చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, భగవద్గీత చదవండి, రండి వినండి వినండి. అయినా కానీ మనం చేయమన్నమాట. మనం ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ చదువుతాం, టీవీ చూస్తాం, రకరకాల శాస్త్రులు రకరకాల వాళ్ళు వస్తే వాళ్ళకి వెళ్ళి పాదపూజ చేయనిస్తారు. వాళ్ళు మనకి పాదపూజ చేస్తే పాపాలన్నీ పోతాయి, మళ్ళీ కొత్త పాపాలు చేయొచ్చు, కొత్తగా పుణ్యం వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైతే ఇది ఆచరిస్తారో ఈ పద్ధతి, భగవద్గీత భాగవతం చదవడం, పూర్తిగా హృదయం శుద్ధి పొందుతుంది. ఇంకా దీనికి ముందల శ్లోకంలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే మనస్సు శుద్ధి పొందుతుందో వాళ్ళకి కృష్ణుడు కనపడతాడు, వాళ్ళు కృష్ణుని చేరుకున్నట్లే. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉండి మనసు శుద్ధి పొందుతుందో వాళ్ళు వెంటనే కృష్ణుని చేరుకున్నారు, మనసులో వెంటనే కృష్ణుని చూడగలరు. ఎప్పుడైతే కృష్ణుని చూశారో వాళ్ళు కృష్ణుని చేరుకున్నట్లే. ఇంకా వాళ్ళు ఇంకా భౌతిక జీవనంలోకి రారన్నమాట. వాళ్ళకి ఈ విధంగా కలుగుతుంది. ఏంటి, రాయి బంగారం అన్నీ కూడా ఏమి విలువ లేని, వాళ్ళకేమి విలువ లేదు వాళ్ళ దృష్టిలో. నిజానికి భౌతికంగా విలువ ఉంది కానీ వాళ్ళ దృష్టిలో విలువ లేదు. ఎందుకని, ఇదంతా కూడా భగవంతుడిది, భగవంతుడి సేవలో ఉండాలి. అతను ఆల్రెడీ భగవంతుడి సేవలో ఉన్నాడు, తన అధీనంలో ఉన్నదంతా కూడా భగవంతుడికి అర్పించేశాడు. కాబట్టి ఇక మిగతా వేటి పట్ల కూడా ఆసక్తి అనేది ఉండదు. అందువల్లనే అతడే నిజమైన పండితుడు, అతనే నిజమైన జ్ఞాని, అతనే నిజమైన యోగి. ఎవరు, ఎవరైతే కృష్ణుడే అన్ని అని తెలుసుకుని అతనికి శరణాగతి పొంది అతని సేవలో నిమగ్నం అవుతారో అతను, అతనికే జ్ఞానం ఉంది, అతనికే విజ్ఞానం ఉంది. మిగతా అందరికీ జ్ఞానం లేదు, విజ్ఞానం అంతకంటే లేదు. ఇది తెలుసుకున్నవాడు మాత్రమే కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలడు. మిగతా ఏమాత్రం ఇందులో సందేహం ఉన్నా కృష్ణుని పొందలేరు. కృష్ణ ప్రేమను పొందడం అసంభవం ఇందులో సందేహం ఉంటే. ఇందులో 100కి 100% విశ్వాసం ఉంటే, సాధన చేస్తే, విశ్వాసం ఉన్నంత మాత్రం సరిపోదు, జ్ఞానం మాత్రమే అది. విజ్ఞానం రావాలంటే సాధన చేయాలి, అప్పుడు విజ్ఞానం అనేది, అనుభవం అనేది వస్తుంది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.